99 100 శ్లోకాలు. తస్యైదిశేసతతం
అంజలిరేష నిత్యం
ప్రక్షిప్యతాం ముఖరితైః
మధురై ప్రసూనై
జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయా నాటక నిత్య సాక్షి
అభ్యస్తైః కిము దీర్ఘకాల విమలైః వ్యాధిప్రదైర్దుష్కరైః
ప్రాణాయామసతైరనేకకరణైః దుఃఖాత్మకైర్దుర్జయైః
యస్మిన్నభ్యుదితే వినశ్యతి బలి
వాయుస్వయం తక్షణాత్ ప్రాప్తుం తత్సహజ స్వభావమనిశం
ఏవేత చైకం గురుం.
ఈ జగత్తంతా కూడా ఒక మాయా నాటక రంగం. ఇదంతా ఒక నాటకం లాంటిది. ఈ జగత్తంతా నాటక రంగం మీదకి ఎంతమందో అనేకమైనటువంటి వేషాలతో వస్తూ ఉంటారు. వాళ్ళ పాత్రలు పూర్తయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ జీవన నాటక రంగం మీద కూడా అనేక వేషాలు ధరించి అనేక మంది జీవుళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వేషాలు మాత్రం మార్పే. కొంతమంది ఏమో మానవ వేషాలు, కొంతమంది ఏమో జంతువులుగా, కొంతమంది ఏమో పక్షులుగా, కొంతమంది ఏమో క్రూర మృగాలుగా, కొంతమంది ఏమో అల్పమైనటువంటి సూక్ష్మ జీవులుగా, ఇలా రకరకాలైనటువంటి వేషాలు ధరించి ఈ జీవన నాటక రంగం మీదకు వచ్చి ఏడుస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది భయపెడుతూ ఉంటారు, కొంతమంది క్రోధం చూపిస్తూ ఉంటారు, కొంతమంది ప్రశాంతంగా ఉంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి హావభావాలను ప్రదర్శిస్తూ అనేక విధాలుగా ఈ లోకంలో జీవుళ్ళంతా కూడా ఈ జీవన నాటక రంగం మీదకి వచ్చి నటించి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా నాటక రంగం మీద ఉన్నంత వరకే, ఆ తర్వాత అందరూ కూడా వేషాన్ని తీసేసి వెళ్ళిపోవాల్సిందే. ఈ వేషం ఎక్కడా వదిలిపెడతారు, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ నాటకాన్ని కేవల సాక్షిగా చూచేటువంటి వాడు గురు చక్రవర్తి లేదా గురు మహారాజు లేదా గురుదేవుడు. ఇదంతా నిజమని అందరు అనుకుంటారు. ఇందులో పాత్రధారులు నిజమని అనుకుంటున్నారు, చూచేవాళ్ళు నిజమని అనుకుంటున్నారు. కానీ ఒక్క గురు పరమాత్మ మాత్రం దీన్ని నిజమని ఎప్పుడు కూడా భ్రమపడటం జరగదు. ఎందుకని అని అంటే, నాటకంలో ఎవరైనా సరే ఏ వేషం వేసుకొని వచ్చినా ఆ వేషాన్ని నిజమని అనుకుంటారు. ఆ నాటక రంగం మీద ఉన్నంత వరకు. కానీ ఆ తర్వాత రంగు గడుపుకొని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ యథార్థ స్వరూపం బయటపడుతుంది. అంటే ఆ నాటక రంగం మీద ఉన్నంతసేపు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు నిజం కాదు, వాళ్ళ వేషాలు నిజం కాదు, వాళ్ళు చేసే పనులు నిజం కాదు. ఎదురుగా ఉన్నటువంటి వాడిని కోపంతో పిస్టల్తో పేలుస్తాడు, అతడు కింద పడిపోతాడు, చనిపోతాడు. వాడు పిస్టల్తో పేల్చడం నిజం కాదు, వాడు కింద పడి చనిపోవటం నిజం కాదు. అంతా ఒట్టిదే, నాటక రంగం మీద జరిగేదంతా ఒట్టిదే. ఆ విషయం మాత్రం మనకు తెలుసు, కానీ జీవన నాటక రంగం మీద జరిగేదంతా కూడా ఒట్టిదే అన్న విషయం మాత్రం మనకి తెలియదు. మనం మాత్రం ఇది నిజం అని అనుకుంటా ఉంటాం. ఇలా అనుకోవటానికి కారణం ఏమిటి అని అంటే, దీని యొక్క యథార్థ స్వరూప స్వభావాలను మనం తెలుసుకోకపోవటం. కాబట్టి ఇదంతా మిథ్యని, ఇదంతా నిజం కాదని, దీనికి నేను కేవల సాక్షిని మాత్రమే అని అలా భావించాలి. అలా భావించగలిగినటువంటి వాడే ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు, ఆత్మలో నిలిచినటువంటి వాడు. అటువంటి గురుదేవుడు ఏ దిక్కులో ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటాడో ఆ దిక్కు వైపుకు తిరిగి అంజలి ఘటించి పుష్పాల్ని సమర్పించాలి, పుష్పాంజలి సమర్పించాలి అని మనకి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అంతేకాదు, దీర్ఘకాలానికి ఫలితాలను ఇచ్చేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో, లేదా వ్యాధుల్ని, రకరకాల జబ్బుల్ని కలగజేసేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఎంతో దుఃఖాన్ని కలిగించేటువంటివి, శరీరానికి హింస కలిగించేటువంటివి, ఇలా ఎన్ని రకాలైనటువంటి కష్టసాధ్యమైనటువంటి సాధనలు ఉన్నాయో, అవన్నీ ఎందుకు చేయటం, వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? కేవలం గురుదేవుని యొక్క పూజని గనక నిర్వహించినట్లయితే, గురువు యొక్క పూజని గనక నిర్వహించినట్లయితే, ఇక్కడ ఇంకేమీ అక్కర్లేదు. ఎందుకంటే గురువుని ఎప్పుడైతే పరమభక్తితో నువ్వు పూజించావో, ఆ గురువుని పూజించినప్పుడు, గురువు మీద విశ్వాసం కలిగినప్పుడు, ఆ గురువు యొక్క మాటలన్నీ నీ మీద ప్రభావాన్ని కలిగిస్తాయి. ఆ కారణంగా గురువు నుండి జ్ఞానం లభిస్తుంది, ఆ జ్ఞానం కూడా అనుభవ జ్ఞానం లభిస్తుంది. అలాంటి జ్ఞానం లభించినప్పుడు అతి త్వరలో నీవు నీ స్వరూపంలో నిలవటం జరుగుతుంది. సాధారణంగా మరి సాధనలన్నీ అక్కర్లేదా? సాధనలు అవసరమే, కానీ దేహానికి కష్టం కలిగించే లేదా దుఃఖం కలిగించేటువంటి సాధనలు ఎప్పటికీ మనకి ప్రయోజనం కలుగుతాయో తెలియనటువంటి సాధనలు, అదిగో వాటితో పర్లేదు. నువ్వు ఏ గురువునైతే విశ్వసించావో, ఏ గురువు పట్ల అయితే అమితమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నావో, ఆ గురువు నీకు ఏమి బోధిస్తాడో దాన్ని విను, ఏ సాధనలు చెబుతాడో ఆ సాధనలు చెయ్యి, ఏ విధంగా చెయ్యమంటాడో ఆ విధంగా చెయ్యి, ఇదే నీకు శ్రేయస్కరమైనటువంటిది. అంతేకాదు, అన్ని సాధనల కన్నా ఆధ్యాత్మిక రంగంలో చేసేటువంటి సమస్తమైనటువంటి సాధనల కన్నా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటమే గొప్ప సాధన. ఎందుకని, గురువు యొక్క అనుగ్రహాన్ని కనుక పొందినట్లయితే తక్షణమే చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఈ ప్రకారంగా చిత్తశుద్ధిని పొంది దాని ప్రయోజనాన్ని మనం లోకంలో పొందటం జరుగుతుంది. అంటే అన్ని సాధనల కన్నా ప్రధానమైనటువంటి సాధన గురు సేవ, గురు పూజ, గురువుకి సాష్టాంగ నమస్కారము చేయుట, ఇవి చాలా ప్రధానమైనటువంటివి. ఎందుకంటే ఇవి ఫలదాయకం. ఫలదాయకం అన్నారు కదా, నేను చేశానండి నాకేం ఫలితం లేదు అని అంటే ఆ చేసే దాంట్లోనే లోపం ఏదో ఉంది. అంటే భక్తి భావన లేకుండా చేస్తే ప్రయోజనం లేదు. గురువు పట్ల అమితమైనటువంటి భక్తి ఉండాల, గురువు కోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉండాల, గురువుని సంతోషపరచటానికి ప్రయత్నించాల, గురువుకి నాలుగు రకాలైనటువంటి సేవలు కూడా చేయాల, గురువుకి నమస్కరించాల. ఇలా ఇవన్నీ కనుక చేసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. ఆ గురువు యొక్క అనుగ్రహం కారణంగా నీవు ఏ సాధనలు అయితే చేసావో ఆ సాధనలన్నీ ఫలప్రదం అవుతాయి. అదే గురువు పట్ల ఈ అత్యంత విశ్వాసం లేకుండా గురువు పట్ల చేయవలసినటువంటి కర్తవ్యాలు నిర్వర్తించకుండా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందకుండా ఎన్ని సాధనలు చేసినా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్ని సాధనల వల్ల లభించేటువంటి ఫలితం కేవలం గురు సేవ, గురు పూజ వీటి వల్లనే నీకు లభిస్తుంది. దీని ద్వారానే గురువు నీకు ఆ అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు. ఈ విషయాన్ని మరింత గట్టిగా చెప్పడానికి మరి ఒక్క గురువు యందు ఉండే భక్తి విశ్వాసాలే నీకు చాలా ప్రయోజనకరం, మోక్షదాయకం. ఇంతవరకు ఏం చెప్పారనంటే వాటి వల్ల నీకు అనుగ్రహం కలిగితే అనుగ్రహం వల్ల మంచిదని, కానీ అసలు కేవలం గురువు యందు నీకు పరమభక్తి కనుక ఉన్నట్లయితే అది మోక్షదాయకం, ఇక తిరిగే లేదు అని ఇక్కడ పరమేశ్వరుడు తెలియజేస్తూ ఉన్నాడు. 101వ శ్లోకంలో 101 చూడండి.
జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురుభక్తితః గురో సమానతో నాణ్యత్
సాధనం గురుమార్గిణాం జ్ఞానం వినా ముక్తిపదం లభ్యతే గురుభక్తితః
గురో సమానతో నాణ్యత్
సాధనం గురుమార్గిణాం జ్ఞానం వినా ఆత్మజ్ఞానాన్ని శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోకపోయినప్పటికీ, జ్ఞానం వినా ధ్యానం లేకపోయినప్పటికీ కూడా గురుభక్తిత కేవలము గురువు యందుగల భక్తి వల్లనే, గురువును ప్రత్యక్ష దైవంగా భావించినందువల్లనే, కేవలం గురువు యందు చూపించేటువంటి అనన్యమైనటువంటి భక్తి విశ్వాసాల వల్లనే ముక్తి పదం లభ్యతే, మోక్షం ఖచ్చితంగా లభిస్తుంది. ఎంత గట్టిగా చెబుతున్నారో చూడండి. జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా గురువు పట్ల కనుక నీకు అత్యంత భక్తి విశ్వాసాలు ఉన్నట్లయితే నీకు మోక్షం ఖాయం అంటున్నారు. గురుమార్గిణాం, గురువు మోక్షానికి పరమ సాధనం. మోక్షాన్ని పొందాలంటే నీకు ఒక్కటే అసలైనటువంటి సాధనం ఉంది, అదే గురువు. మోక్షాన్ని పొందటానికి గురువు ఒక్కటే అసలైనటువంటి సాధనం, పరమ సాధనం అని ఏ శిష్యుడైతే నమ్ముతాడో విశ్వసిస్తాడో, నా గురువే నాకు మోక్షానికి మార్గదర్శి అని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా 100కి 100 పాళ్ళు ఎవరైతే నమ్ముతారో గురు సమాన సాధనం, గురువుతో సమానమైనటువంటి మరొక సాధన అన్యత్ నా, వేరే ఇంకేమీ లేదు. అలా నమ్మినటువంటి వాడికి ఇంకా వేరే ఏమీ లేదు, ఒక గురువే. ఏం చెప్తున్నారు ఇక్కడ? మనం నమ్మటానికి వీల్లేని విషయం ఒకటి చెబుతున్నారు. కేవలం గురుభక్తి ఉంటే చాలు, గురు సేవ చేసుకుంటే చాలు, గురు పూజ చేస్తే చాలు, గురువుకి నమస్కరిస్తే చాలు, గురువు కోసం నీవు ఏదైనా సరే త్యాగం చేయగలిగితే చాలు, గురువును సంతోష పెడితే చాలు, గురువు మీద పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటే చాలు, నీకు జ్ఞానం లేకపోయినా మోక్షం వస్తుంది అని. అయితే జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది చాలా అసంబద్ధంగా ఉంటుంది, అంటే అంతగా నమ్మటానికి వీలు లేకుండా ఉంటుంది. కాదండి, భక్తితో నమ్ముతానంటే అది వేరే విషయం, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే అంతగా నమ్మటానికి వీలు లేకుండా ఉంది. ఏ జ్ఞానము లేకుండా కేవలం గురువు యందు భక్తి ఉంటే మోక్షం ఎట్లా వస్తుందండి? మోక్షం అంటే ఏమిటి? నీ స్వరూపంలో నువ్వు నిలవాలి. నీ స్వరూపంలో నిలవాలంటే నీ స్వరూపం ఏమిటో తెలియాల. నీ స్వరూపం ఈ కనిపించేటువంటి దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. వీటన్నిటికీ వేరుగా ఈ దేహమునందంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే నీ యథార్థ స్వరూపం అని నీకు ముందు తెలియాల. అది తెలియాలంటే శాస్త్రం ద్వారానే తెలియాల, ఆ శాస్త్రం గురుబోధ ద్వారానే తెలియాల. అంతవరకు మనం ఒప్పుకోవాలి. ఆ రకమైనటువంటి భావన అంటే నేను ఆత్మను, నా యథార్థ స్వరూపం ఆత్మ అనేటువంటి నిర్నిశ్చయం కనుక లేకపోతే మోక్షం అనేటువంటిది లేదు. మరైతే ఇక్కడ ఏమంటున్నారు? ఏ సాధన లేకపోయినా గురువు మీద అత్యంత భక్తి విశ్వాసాలు ఉంటే చాలు, నీకు మోక్షం తప్పకుండా వస్తుంది అంటున్నారు. మరి ఎందుకు ఇలా అంటున్నారు అంటే, దీన్నే మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఎప్పుడైతే గురువు మీద పరమ భక్తి నీకుందో, గురువే నా సర్వస్వం అని అనుకున్నావో, గురువుకు మించిన దైవం లేదు అని భావించావో, గురువుతోటే నా జన్మ సార్థకత ముడిపడి ఉంది అనేటువంటి భావన నీకు బాగా గట్టిగా ఎప్పుడైతే ఉందో, అప్పుడు గురువు చెప్పేటువంటి ప్రతి మాట నీకు అది శిలాశాసనం అవుతుంది. గురువు చెప్పేటువంటి ప్రతి మాట శిలాశాసనమే. ఏ మాట చెప్తే ఆ మాట నీకు నమ్మకం కలుగుతుంది, ఖచ్చితంగా వింటావు, ఆచరిస్తావు. ఎందుకని? గురువు మీద అంతటి భక్తి ఉంది కనుక. కాబట్టి అంతటి భక్తి ఉంది కనుక గురువు చెప్పినటువంటి మాట వింటావు కనుక, మరి గురువు చెప్పేటువంటి మాట ఏమిటి? తత్వమసి, నువ్వు పరమాత్మవే, ఆ పరమాత్మ నీవే అని సద్గురువు చెప్పేది. కాబట్టి గురువు మీద భక్తి విశ్వాసాలు ఉంటే నేను పరమాత్మను అనేటువంటి విషయము తెలుస్తుంది. గురువు మీద భక్తి ఉన్నది కనుక దాన్ని సంపూర్ణంగా నమ్మటం జరుగుతుంది. దాన్ని సంపూర్ణంగా నమ్మినప్పుడు, ఆ సాధనే చేసినప్పుడు ఖచ్చితంగా మోక్షం అనేటువంటిది లభిస్తుంది. కనుక మనకి సందేహానికి ఇక్కడ ఆస్కారం లేదు. అయితే నిజమేమిటంటే, మనకి ఇక్కడ చెప్పినట్టుగా ఏ సాధన మీకు అక్కర్లేదు, కేవలం గురువుని సేవిస్తే చాలు అంటే సాధన లేకుండా గురువుని సేవించటం అని అనుకుంటారు. కానీ అది కాదు. గురువు మీద భక్తి కనుక కలిగి ఉంటే ఈ వాక్యం యొక్క లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి. గురుభక్తి యొక్క స్వరూపం ఏమిటో ఇంతకుముందు అనేక శ్లోకాల్లో ఈ గురుగీతలో తెలియజేశారు. గురుభక్తి యొక్క స్వరూపం ఏమిటో, ఏమిటది? గురుమూర్తి యొక్క ధ్యానం చేయాలి. ప్రతిరోజు నిద్ర లేవగానే గురుమూర్తి యొక్క ధ్యానం, అలాగే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో గురుదేవుని యొక్క పూజ, గురు పూజను నిర్వహించాల, అలాగే గురునామ జపం, గురువు చెప్పినట్లుగా నిరంతరము కూడా ఆచరణ చేయటం, అంటే ఏ రకమైనటువంటి సాధనలు చెప్తే ఆ సాధనల్ని ఆచరించటం, ఇక గురువు యొక్క ఆజ్ఞని శిరసావహించటం అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇష్టమా ఇష్టం లేదా, కష్టమా అసాధ్యమా సాధ్యమా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా గురువు ఏది చెబితే దాన్ని ఆచరించాలి. అందుకనే రామాయణంలో సుగ్రీవాజ్ఞ అంటారు. మనకి ఎక్కడా అంత సుగ్రీవుడి యొక్క గొప్పతనం పెద్దగా కనపడకపోయినా సుగ్రీవాజ్ఞ అనేటువంటి మాట ఒకటి, అంటే అపారమైనటువంటి వానర సేన సుగ్రీవుడు ఏమి చెబితే దాన్నే చేస్తారంతే, ఇక రెండో ఆలోచన లేదు. అదిగో అట్లా గురువు యొక్క ఆజ్ఞని పాటించాల, అలాగే గురువు యొక్క మనసరిగి ప్రవర్తించాల. గురువు యొక్క మనస్సు ఎలా ఉందో దానికి అనుగుణంగా ప్రవర్తించాల, అలాగే గురువుని ఎప్పుడు కూడా సంతోష పెట్టడానికి ప్రయత్నించాల, గురువుకి బాధ కలిగించడానికి ప్రయత్నించకూడదు. బాధ కలిగించడానికి ప్రయత్నించకూడదు, మనకెందుకులే నిర్లిప్తంగాను ఉండకూడదు, కానీ మన సర్వశక్తుల గురువుకి సంతోషం ఎలా కలిగించడానికి వీలవుతుందో అలా కలిగించడానికి ప్రయత్నించాలి. ఇదంతా కూడా గురువు యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి శిష్యుడి యొక్క కర్తవ్యం. మరి ఇవన్నీ కూడా గురుభక్తిలోనే చేరిపోయింది. గురుభక్తి అనేటువంటి ఒక మాటలో ఇవన్నీ ఉన్నాయి. అంతేగాని గురుభక్తి అంటే ఒకసారి దండం పెట్టుకుంటాం అయిపోయిందండి భక్తి అని కాదు. సాధారణంగా మనం భక్తులు అంటే ఏమనుకుంటాం, 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 37 భక్తుల యొక్క లక్షణాలు తెలిసేదాకా గురుభక్తి అని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి పటం ముందు కూర్చొని మనం ఏదో కోరికల లిస్ట్ ఇప్పటము, లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదో మన కోరికలు చెప్పటమో, లేకపోతే మన కోరికలు తీర్చడం కోసం కొబ్బరికాయ కొట్టడమో పూజలు చేయటమో వ్రతాలు చేయటమో అభిషేకాలు చేయటమో ఇవో అని అది భక్తి అని అనుకుంటాం, కానీ అది కాదు. మనకి 12వ అధ్యాయం భక్తి యోగంలో భగవద్గీతలో భక్తుల యొక్క లక్షణాలుగా 37 లక్షణాలు చెప్పారు. అసలు ఈ 37 లక్షణాల్లో ఏవైనా 2-3 అయినా మనలో ఉన్నాయా లేవా అని పరీక్షించుకుంటే అసలు మనలో భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది. కనుక ఆ ప్రకారంగా ఉండాలి, కానీ ఏదో భగవంతుడి చుట్టూ దేవాలయాల చుట్టూ తిరగటం కానీ లేదా భగవంతుడి దగ్గర కూర్చోటం కానీ లేదా ఆయనకి నమస్కారం పెట్టడం కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ మొక్కులు మొక్కటం కానీ ఇవే భక్తి అని అనుకోవటం చల్లదు. అది ఆధ్యాత్మికంగా సరైనటువంటి భావనగా దీన్ని బట్టి గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలి. అంటే గురువు మీద భక్తి కనుకున్నట్లయితే గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలి. అయితే భక్తి లేకుండానే కొంతమంది స్వీకరిస్తారు కానీ దాన్ని వదిలిపెడతారు. ఎందుకని అంటే ఆ భక్తి లేకపోవటం వల్లనే, భక్తి లేకపోవటం వల్ల నమ్మకం పూర్తిగా ఉండదు. నమ్మకం పూర్తిగా ఉండకపోతే వింటాం కానీ దాన్ని వదిలేస్తారు. కనుక ఈ ప్రకారంగా గురువు బోధించినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా స్వీకరించి దానికి అనుగుణంగా ఆచరణ చేసి సాధనలు చేసి ఇదంతా కూడా మనం ఎట్లా గురువు చెప్పాడో ఆ ప్రకారంగా మనం ఆ భావనలో నిలవటం, ఆత్మభావనలో నిలవటం, నేను ఆత్మననేటువంటి భావనలో నిలవటం, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావనలో నిలవటం, ఇదంతా గురుభక్తే. కాబట్టి ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం అనేటువంటిది గురుభక్తుడికి మాత్రమే తప్పక లభిస్తుంది. గురువు పట్ల అచంచలమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడికే ఈ జ్ఞానం అనుభవానికి వచ్చేటట్టుగా లభిస్తుంది. మిగిలిన వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది కానీ అనుభవానికి రాదు. కనుక ఇది అందువల్ల గురువు బోధించినటువంటి బ్రహ్మజ్ఞానం తప్ప నాకు ఇంకా అన్యమైనటువంటిది ఏమీ అక్కర్లేదు అనేటువంటి స్థిర నిశ్చయానికి శిష్యుడు రావాలి. కాబట్టి ఇతరమైనటువంటి ఏ జ్ఞానం లేకపోయినా కేవలం గురువు మీద పరమమైనటువంటి భక్తి కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వాడికి ముక్తి తథ్యం. నిజమైన భక్తి ఉంటే నిజమైన ముక్తి తథ్యం. కనుక ఈ గురుభక్తి అనేటువంటిది తప్పదు. కనుక గురువు యొక్క స్వరూప స్వభావాలని ఆధారంగా చేసుకొని మోక్షాన్ని పొందాలి అని అనుకునేటువంటి వాళ్ళకి గురుదేవుడు తప్ప మరొక ఘనమైనటువంటి సాధనం, గొప్ప సాధనం, గొప్ప సాధన ఇంకేమీ లేదు. కేవలం గురుదేవుడే పరమ శరణ్యం. అందుకని చెప్పాం పరమ భక్తి శరణాగతి, పరమ శరణాగతి సంపూర్ణ శరణాగతి, నీవే తప్పని తప్పరం పెరగన అనేది అదే ఉండాలి. శంకరాచార్యుల వారి దగ్గర శిష్యులు ఉన్నారు. ప్రారంభంలో అందరికీ కూడా గురుభక్తి ఉండదు. కొంతకాలం పోయిన తర్వాత ఆ గురువుతో సన్నిహిత సంబంధం ఏర్పడిన తర్వాత ఆ గురువు చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత ఆ గురువు చెప్పేటువంటి జ్ఞానం కూడా చక్కగా మనకి మన జీవితంలో సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిసిన తర్వాత ఆ గురువు పట్ల భక్తి ఏర్పడుతుంది. పద్మపాదాచార్యులు కాస్త బుద్ధి కొద్దిగా మందం ఆయనకి, మిగిలినటువంటి శిష్యులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అందులో సురేశ్వరాచార్యులు మహాజ్ఞాని, ఆయన అలా చెబుతూ చెబుతూ ఉండగానే గ్రహించగలిగినటువంటి వాడు. ఇట్లా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పద్మపాదాచార్యులు మాత్రం కొద్దిగా మందం. అందుకని మిగిలినటువంటి శిష్యులకి పద్మపాదాచార్యులు అంటే కొద్దిగా తేలిక భావన. ఇప్పుడు మనకి క్లాసులో చదువుకునేటప్పుడు క్లాసులో తక్కువ మార్కులు వచ్చేవాడు ఉన్నాడంటే వెనక బెంచ్లో కూర్చుంటాడు, వాడి మీద మనకు అంత ఉండదు, మనకి ముందు బెంచీల మీద కూర్చున్న వాడి మీదనే దృష్టి. ఒక రోజున పాఠం చెప్పడానికి కూర్చున్నారు శంకరాచార్యుల వారి శిష్యులకి. నలుగురు శిష్యులు కూర్చున్నారు ఒక నది ఒడ్డున. ఆ కూర్చున్న తర్వాత నలుగురు లేరు, ముగ్గురే ఉన్నారు. శంకరాచార్యుల వారు అలా చూసి ఎవరో లేకుండా తగ్గారు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తే వెంటనే ఒక శిష్యుడు అన్నాడు, అతడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేలేండి మీరు చెప్పండి అన్నాడు. అంటే అతడు విన్నా వినకపోయినా పెద్ద తేడా ఏమి లేదులే, మేమైతే ఖచ్చితంగా వినాలి కానీ అనేటువంటి భావనతో, కస్తేలికి భావనతో వీళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాడు శంకరాచార్యుల వారు. ఇవన్నీ కూడా ఆనాడు ఆ గురువులు శిష్యులు ఉండేటువంటి తీరు మనం తెలుసుకోవటం కోసం బాగా ఉపయోగపడుతుంది. అందుకని సాటి శిష్యుణ్ణి చిన్న చూపు చూడకూడదు. వాడు ఒక మందమైనా సరే చూడకూడదు, చేతనైతే సాయం చేయటం లేకపోతే మౌనంగా ఉండదు. సరే ఎక్కడున్నాడు అని అంటే నదికి అవతలు ఉన్నాడు. నది ఏమో పొంగి పర్లు ప్రవహిస్తూ ఉంది. అందుకని కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల మోపు నెత్తిన పెట్టుకొని ఆ ఒడ్డును నిలబడ్డాడు. ఎలా ఈ ప్రవాహం తగ్గితే కానీ నేను రావటానికి వీల్లేదు కదా అని నిలబడ్డాడు. చూచాడు శంకరాచార్యుల వారు, అతడితో కేకేశాడు, శిష్య వచ్చేసి అన్నాడు. అదేంది నదేమో పొంగి ప్రవహిస్తూ ఉంది, దాంట్లో దిగితే మునిగిపోవటమే ఇక, కానీ వచ్చేసే అన్నాడు. వచ్చేసే అనేటప్పటికి ఆమెను దిగాడు. ఆయనకి తెలియదు పోతానని, అయినా సరే గురువు చెప్పాడు కదా, గురువు ఏ మాట చెప్తే ఆ మాట శిలాశాసనం అంతే. ఎప్పుడైతే నీళ్ళ మీద అట్లా అడుగు పెట్టాడో నీళ్ళలోకి దిగటానికి, అతడి పాదం కిందకి ఓ పద్మం వచ్చింది. పద్మం అంటే తామరాకు. ఆ తామరాకు వచ్చి అది కిందకి పోకుండా అలాగే ఆపింది పాదాన్ని. మళ్ళీ రెండో పాదం అవతలేశాడు, ఆ పాదం కిందకి మళ్ళీ ఒక ఆకు వచ్చింది. మళ్ళీ ఈ ముందు పాదం తీసి అవతల ఇంకో పాదం వేశాడు, దాని కిందకి ఆకు వచ్చింది. ఆయన ఎక్కడ మునగల నీటి మీద అట్లా ఆ పద్మాల మీద నడుచుకుంటా వచ్చాడు. అందుకని ఆయనకి పద్మపాదాచార్యులు అనేటువంటి పేరు. నిజంగా ఆయన పేరు అది కాదు, పద్మపాదాచార్యులు అనే పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ పాదానికి అడుగున పద్మం వచ్చి ఆయన దీని మీద నుంచి నడిచి వచ్చాడు కాబట్టి. శిష్యులంతా తెల్లమొహం వేశారు. ఎందుకని? అంతకుముందు ఎగతాళి చేశారు ఆ శిష్యుణ్ణి. వాళ్ళు ఎగతాళి చేశారు కాబట్టే శంకరాచార్యుల వారు వాళ్ళకి బుద్ధి రావటానికి, శిష్యుడికి గురువు పట్ల ఏ రకమైనటువంటి విశ్వాసం ఉండాలనో వాళ్ళకి తెలియజేయటానికి. వాళ్ళు కనుకైతే తెలివిగలవాళ్ళు కదా, రా అంటే వాళ్ళు రారు, ఎట్టొచ్చేదండి అని అంటారు. కానీ ఈయనల్లా ఎలా రాను అని అల్లా ఆమెను వెంటనే దిగాడు. అంతే, అదిగో అది గురువు యొక్క మహాత్యం, శిష్యుడి యొక్క విశ్వాసం. ఆ శిష్యుడి యొక్క విశ్వాసమే శిష్యుడిని రక్షిస్తుంది. ఈ ప్రకారంగా గురువు యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం ఈ శ్లోకం ద్వారా చక్కగా తెలుసుకోవాలి. మనం వినేదానికన్నా చేసే సాధనల కన్నా వీటన్నిటికన్నా గురువు మీద ఉండేటువంటి భక్తి విశ్వాసాలు చాలా ప్రధానమైనటువంటివని మనకి ఈ శ్లోకం 101వ శ్లోకం మనకి తెలియజేస్తాం. ఇక మనకి శృతి వాక్యం ఉంది నేతి నేతి అని. నేతి 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 అంటే నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు. ఆ వాక్యాన్ని అన్వయిస్తూ గురుదేవుని యొక్క శ్రేష్ఠత్వాన్ని గురించి తర్వాత చెప్తున్నారు 102వ శ్లోకంలో. 102వ శ్లోకం చూడండి. యస్మాత్ పరతరం నాస్తి,
యస్మాత్ పరతరం నాస్తి,
నేతి నేతి ఇతి వై శృతి,
నేతి నేతి ఇతి వై శృతి,
మనసా వచసా చైవ,
మనసా వచసా చైవ,
సత్యమారాధయేద్ గురుం,
సత్యమారాధయేద్ గురుం.
యస్మాత్ పరతరం నాస్తి,
యస్మాత్ పరతరం నాస్తి,
నేతి నేతి ఇతి వై శృతి,
నేతి నేతి ఇతి వై శృతి,
మనసా వచసా చైవ,
మనసా వచసా చైవ,
సత్యమారాధయేద్ గురుం,
సత్యమారాధయేద్ గురుం.
నేతి నేతి ఇతి శృతి అంటే నేతి నేతి అనేటువంటిది శృతి వాక్యం, ఇతి అంటే అనేది శృతి వాక్యం. అది యస్మాత్ పరతరం నాస్తి వై, యస్మాత్ పరతరం నాస్తి, గురుదేవుని కన్నా శ్రేష్టమైనటువంటి ఇతరమైనటువంటిది ఏది లేనే లేదు అనేటువంటిది దీని అర్థం. ఇక్కడ పరమేశ్వరుడు ఎంతో మనం బుద్ధితో ఆలోచించాల్సినటువంటి విధంగా చెప్పారు ఇక్కడ ఈ నేతి నేతి అనేటువంటి పదం. నేతి నేతి అనేటువంటిది శృతి వాక్యం. శృతి వాక్యం అంటే వేదవాక్యం, వేదాల్లో ఉన్నటువంటి పదం. దీని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు పరమేశ్వరుడు చెప్పిన అర్థం కాదు. నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు. ఎందుకని ఇది కాదు ఇది కాదు? ఆత్మ అంటే ఏమిటో తెలియాలా, ఆత్మ కాని అన్ని కూడా తీసేయాలా. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసేస్తే ఆత్మ మిగులుద్ది. ఆత్మ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణాలు ఆత్మ అన్ని కలిసి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఆత్మ ఉందా లేదా? ఉంది. మనసు ఉందా లేదా? ఉంది. బుద్ధి ఉందా లేదా? ఉంది. చిత్తం ఉందా లేదా? ఉంది. అహంకారం ఉందా లేదా? ఉంది. శరీరం ఉందా లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఆత్మను ఒక్కదాన్నే మనం బయట పెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మనకు కనపడేది కాబట్టి దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ప్రాణాలు కాదు, ఇవేవి కాదు. ఇవేవి కాకపోతే ఇంకా మిగిలింది ఏదో అదే. అదేమో మనకు తెలియదు, అది కనపడేది కాదు, తెలిసేది కాదు. అందుకని తెలిసినవన్నీ కాదు కాదని తీసేస్తే ఆ తెలియంది ఏదో తేలిపోతుంది. అదే ప్రకారంగా ఇక్కడ నేతి నేతి అనేటువంటిది శృతి వాక్యం ఇందుకు ఇస్తే, కానీ ఇక్కడ పరమేశ్వరుడు ఏమంటున్నాడంటే యస్మాత్ పరతరం నాస్తి వై. దాని యొక్క అర్థం ఏమిటయ్యానంటే గురుదేవుని కన్నా శ్రేష్టమైనటువంటిది ఇతరమైనటువంటిది ఏది లేనే లేదు అనేటువంటిది ప్రసిద్ధం అంటున్నాడు. అదేమిటి తర్వాత మనం చెప్పుకుందాం. సత్యం గురుం, సత్యస్వరూపుడైనటువంటి సద్గురువుని మనసా వచసా ఏవ మనస్సుతోనూ వాక్కుతోనూ దేహంతోనూ అంటే మూడింటితో దీన్నే త్రికరణాలు అంటారు. త్రికరణ శుద్ధి, మరే వాడికి త్రికరణ శుద్ధి లేదురా అంటారు. అంటే త్రికరణ శుద్ధి లేదంటే లోపల మనసులో ఉండే ఆలోచన వేరు, పైకి నోటితో చెప్పేది వేరు, చేసేది వేరు, అది వాడిని త్రికరణ శుద్ధి లేనివాడు అంటారు. త్రికరణ శుద్ధి అంటే మనసులో ఏముందో వాక్కులో అదే రావాలి, వాక్కులో ఏది ఉందో చేతలతోటి అదే జరగాల. అదిగో ఆ ప్రకారంగా సత్యస్వరూపుడైనటువంటి సద్గురువుని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి అంటున్నారు. ఎందుకయ్యా ఆరాధించాలి అని అంటే గురువు కన్నా ఇక శ్రేష్టమైనది ఏమి లేదు కాబట్టి. ఇది పరమేశ్వరుడి యొక్క నిర్ణయం. గురువు కన్నా శ్రేష్టమైనటువంటిది ఏది లేదు కాబట్టి ఇంకా నువ్వు శ్రేష్టమైన దాన్నే పట్టుకో, ఇంకా మిగిలినటి ఎందుకు నీకు అని చెబుతున్నారు. ఇక్కడ నేతి నేతి అనేటువంటి శృతి వాక్యానికి ఇక్కడ పరమేశ్వరుడు చెప్పినటువంటి అర్థానికి తేడా ఉందా అంటే పైకి మాత్రం అంతా తేడా, దాని దీనికి సంబంధం లేదు. కానీ లోతుగా ఆలోచిస్తే మాత్రం ఏ తేడా లేదు. ఎందుకండి అని అంటే గురువు అంటే ఆత్మ చైతన్యం, గురువు అంటే ఆత్మ చైతన్యం. కాబట్టి ఆత్మ చైతన్యమే అన్నిటికన్నా శ్రేష్టమైంది, మిగిలిన అన్ని కూడా ఇది కాదు ఇది కాదని తీసేయాల. అందువల్ల గురువు శ్రేష్టమని అంటే ఆత్మ శ్రేష్టం, ఆత్మ అంటే గురువు కనుక గురువు శ్రేష్టం. ఇంకో రకంగా కూడా మనం చెప్పుకోవాలి, మనకి తల్లి తండ్రి, మనం పుట్టిన తర్వాత తల్లి తండ్రే కదా మనల్ని పెంచి పెద్ద చేసేది, మనకు కావాల్సింది ఇచ్చేది, మనకు కావాల్సింది తిండి పెట్టేది, మరి మనల్ని పెంచి పోషించేది, చదువు చెప్పించేది, మరి అన్నీ తల్లిదండ్రి వాళ్ళే. అందువల్ల తల్లిదండ్రి గొప్ప కదా, మరి గొప్పేనండి. కానీ ఇక్కడ మరి మిత్రుల్లో అప్పుడప్పుడు మనకి ఏదైనా మేలుగా చేయాలనుకుంటే చేస్తారు, బంధువులో ఏదైనా మనకు కష్టంలో సహాయం చేయాలంటే చేస్తారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారు, నాయితి నాయితి, తల్లి లేదు తండ్రి లేదు గురువు మిత్రుడు లేదు బంధువు లేదు, వీటన్నిటికంటే శ్రేష్టమైన గురువు అనేటువంటి భావన. అంటే గురువు కంటే అన్యమైనటువంటిది ఏది అని అంటే దేన్నైతే మనం గొప్ప ప్రధానమైంది అని అనుకుంటున్నామో వాటన్నిటికంటే గురువు శ్రేష్టం. అందుకని నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదని వాటన్నిటినీ పక్కకు నెట్టి దియాలి. ఈ మాట అన్నాం కాబట్టి ఏమండి తల్లిదండ్రిని వదిలిపెట్టమని కాదు, ఆ మాట మాత్రం ఎప్పుడు అర్థం చేసుకోబాకండి, మా ప్రమాదకరమైనటువంటి. అంటే మనం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సింది గురువుకి, తర్వాత ప్రాధాన్యత మిగిలినటువంటి వాళ్ళకి. ప్రాధాన్యతలో తేడా కోసం చెప్పిందే కానీ తల్లిదండ్రి లేదు లేదని వదిలేసేయండి, బంధుమిత్రులు వదిలేసేయండి, ఇల్లు వాకిలు వదిలేసేయండి, అన్ని వదిలేసేయండి అది కాదు ఇక్కడ చెబుతుంది. అన్నింటికన్నా ప్రధానమైనటువంటిది గురువు అనేటువంటి భావన ఇక్కడ పరమేశ్వరుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కనుక ఆత్మ చైతన్యాన్ని దృఢపరచుకోవటానికి, నేను ఆత్మననేటువంటి పదాన్ని దృఢపరచుకోవటానికి మనకి సహాయం చేసేటువంటి వాడు గురువే, ఇంకెవరు లేరు. తల్లి కానీ తండ్రి కానీ, బంధుమిత్రులు కానీ, స్కూల్లో టీచర్లు కానీ, కాలేజీలో లెక్చర్లు కానీ, ఎవరైనా సరే అయ్యా నువ్వు పరమాత్మవి అని అంటారా, వాళ్ళకి తెలిస్తేగా అంటారు ఈ పాపం. అందుకని అలా అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కనుక ఇంట్లో వాళ్ళు కానీ వీధిలో వాళ్ళు కానీ ఎవరు కూడా అనేది లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అన్నిటికన్నా గురువే శ్రేష్టం. గనక గురుదేవుని కన్నా శ్రేష్టమైన ఇతరమైనటువంటిది ఏది లేదు గనక ఆ సత్యస్వరూపుడైనటువంటి గురువునే త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి అన్నారు. ఆరాధించాలి అనగానే ఎట్లా ఆరాధించాలి, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా శ్లోకంలో, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా, గురు సేవ, గురు పూజ, గురువుకి నమస్కరించుట, గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటం, గురువు చూపించిన మార్గంలో నడవటం, గురువుని సంతోష పెట్టడం, గురువుకి అన్ని విధాలుగా చతుర్విధాలైనటువంటి శుశ్రూష చేయటం అని ఇవన్నీ కూడా ఉన్నాయి. అదిగో ఆ ప్రకారంగా చెయ్యాలి. ఎందుకంటే ఈ జనన మరణ రూప సంసార చక్రం నుంచి మనల్ని ఒడ్డున పడేయగలిగినటువంటి వాడు గురువు మాత్రమే గనక. లేకపోతే కోటాను కోట్ల జన్మలు ఇంతకు ముందు ఎత్తాం, ఇక ముందు కోటాను కోట్ల జన్మలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఆ జన్మలన్నీ రాకుండా మనం రద్దు చేసుకోవాలంటే ఎవరు చేయగలుగుతారు? కేవలం గురువు మాత్రమే, ఒక సద్గురువు మాత్రమే నీకు రాబోయేటువంటి జన్మలన్నింటినీ కూడా రద్దు చేసి జన్మ రాహిత్యాన్ని కలిగించగలిగినటువంటి వాడు. ఎందుకనంటే ఆ గురువు చెప్పేది ఎప్పుడు ఇదే, ఈ జన్మరాహిత్యము ఈ మోక్షాన్ని గురించే చెప్పేది, అదే మనల్ని తరింపజేసేది. కాబట్టి అందుకని గురువుని సేవించాలి, గురువుని పూజించాలి, గురువుని ఆరాధించాలి. అటువంటి గురువుని ఆరాధించండి అన్నారు. ఆరాధించడం అనే దాంట్లో అన్ని సేవలు ఉన్నాయి. అలాగనే ఇంకొక మాట చెబుతున్నారు, గురు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే త్రిమూర్తులు సృష్టి స్థితి లయాలు చేస్తున్నారు అని. నమ్ముతావా? త్రిమూర్తులు ఎక్కడండి, చాలా గొప్పవాళ్ళు కదా, వాళ్ళు సృష్టి స్థితి లయాలు చేస్తున్నారు, ప్రపంచాన్ని సృష్టించడం, పోషించడం, లయం చేయటం వాళ్ళందరూ చేయటం గురువు యొక్క అనుగ్రహం వల్లనే చేస్తున్నారు అని చెప్పబోతా ఉన్నారు. అదేమిటో చూడండి 103వ శ్లోకం. గురో కృపా ప్రసాదేనా,
గురో కృపా ప్రసాదేనా,
విష్ణు మహేశ్వరా,
బ్రహ్మ విష్ణు మహేశ్వరా,
సామర్థ్యమ భజన్ సర్వే,
సామర్థ్యమ భజన్ సర్వే,
సృష్టి స్థిత్యంత కర్మణి,
సృష్టి స్థిత్యంత కర్మణి,
కృపా ప్రసాదేనా,
గురో కృపా ప్రసాదేనా,
విష్ణు మహేశ్వరా,
బ్రహ్మ విష్ణు మహేశ్వరా,
సామర్థ్యమ భజన్ సర్వే,
సామర్థ్యమ భజన్ సర్వే,
సృష్టి స్థిత్యంత కర్మణి,
సృష్టి స్థిత్యంత కర్మణి,
గురో కృపా ప్రసాదేన, గురుదేవుని యొక్క కృప ప్రసరించటం వల్ల, దయ ప్రసరించటం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరాహ త్రిమూర్తులు ముగ్గురు కూడా సర్వే ముగ్గురు సృష్టి స్థితి అంతఃకర్మణి. సృష్టి స్థితి అంతం అంటే లయం, ఈ మూడు పనుల్ని కూడా సామర్థ్యం అభజన్ సమర్థతని పొందారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఈ సృష్టి స్థితి లయాలు చేసేటువంటి సమర్థత అంతా ఎలా వచ్చిందండి అనంటే, అదిగో గురు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అంటున్నారు. అబ్బా ఏం గ్యాస్ కొడుతున్నారండి గురువుని గురించి అని అనిపించక మాంద కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది. తర్వాత చెప్పాల్సింది వినకపోతే అచ్చంగా ఈ శ్లోకం యొక్క భావాన్ని మాత్రం మనసును దలుచుకుంటే ఫుల్ గ్యాస్ అని అనుకుంటారు. కనుక ఇందులో చాలా గొప్ప అతిశయోక్తి, అసంబద్ధత, నిజం లేదు అని అనిపించేటువంటిది ఈ శ్లోకం. ఇక్కడ గురువును సాక్షాత్ పరమాత్మగా గుర్తించగలిగితే ఇక సందేహానికి తావు. మోక్షాన్ని పొందినటువంటి వాడు పరమాత్మే. అతడు గురువు కావచ్చు, శిష్యుడు కావచ్చు, దారిని పోయేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మోక్షాన్ని కనుక పొందితే అతడు పరమాత్మ. మనం ఏమనుకుంటామంటే పరమాత్మ వేరుగా ఉన్నాడు అనేటువంటి భావన బాగా మనకి బుర్రలో గట్టిగా పడిపోవటం వల్ల మరి మనం మోక్షాన్ని పొందితే ఏమవుతాం అనేది ఆలోచించాం. మోక్షాన్ని పొందితే ఏమవుతాం? పరమాత్మ అవుతాం. అయ్యేది ఏమిటండి? పరమాత్మ ఉన్నాడుగా, ఆయనే మనం, మనమే ఆయన, ఆ పరమాత్మే మనం. అంటే మోక్షాన్ని పొందితే పరమాత్మే. కాబట్టి ఇక్కడ గురువుని, మోక్షాన్ని పొందినటువంటి గురువుని పరమాత్మగా భావించి పరమాత్మ వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. నిజంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు యథార్థంగా పరమాత్మే. పరమాత్మే బ్రహ్మగా సృష్టి చేస్తాడు, పరమాత్మే విష్ణువుగా పోషిస్తాడు, పరమాత్మే శివుడిగా లయం చేసుకుంటాడు. అంతే తప్ప ఇంకేమి లేదు, అంతా పరమాత్మే. పరమాత్మ కంటే అన్యముగా రెండవదేమి లేదు ఇంకా. మరి ఈ పరమాత్మే ఇదంతా కనుక చేస్తా ఉన్నట్లయితే ఇక్కడ గురువు అని ఎందుకు అంటున్నానండి అని అంటే, గురు పరమాత్మ అని. కాబట్టి ఆ ఒక్క మాట కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఇది మనకి నిజమే అనిపిస్తుంది. అది కనుక మర్చిపోతే ఇదంతా గ్యాస్ అనిపిస్తుంది. అనేక పురాణాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తపస్సులు చేసినట్టుగా మనకు కనపడతా ఉంటాయి. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తాడు, సృష్టి చేయాలంటే అసలు తపస్సు చేసే సృష్టి చేసేదే. ఈశ్వరుడు ఎప్పుడు కూడా మనం ఫోటోల్లో కూడా చూసుకుంటాం, ఎప్పుడు కూడా అట్లా ధ్యానంలో కూర్చుంటాడు. ఆయన మేల్కొనున్న సందర్భం చాలా తక్కువ, ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉంటాడు. విష్ణుమూర్తి మాత్రం ధ్యానం చేసినట్టు కనపడదు, కానీ పాపం ఆయన శేషపాండ మీద అట్లా పడుకొని ఉంటాడు, ఆమెమో కాళ్ళు ఒత్తుతా ఉంటుంది, ఈయనకేమో ఏమి తెలియదు అట్లా ఉంటాడు. అది కూడా ధ్యానం. అందుకని అందరు ధ్యానం చేసేవాళ్ళు. మరి అయితే బ్రహ్మదేవుడు ముందుగా సృష్టింపబడ్డ తర్వాత, అంటే విష్ణుమూర్తి యొక్క బొడ్డులో నుంచి ఒక పుష్పం వస్తుంది, ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. దీనికి అంతటికీ వేదాంతం ఉంది, మళ్ళీ చాలా టైం పడుతుంది. అందుకని ఆ పుష్పంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆ పుష్పం అంటే మామూలు చిన్న పుష్పం కాదు, పెద్దది. ఎంత పెద్దదంటే కొన్ని వందల కిలోమీటర్లు దాటిపోద్ది. అదిగో అక్కడ మరి ఇక్కడేముందండి అంటే అంత నీరుంది. ప్రళయకాలంలో అంత నీరేగా ఉండేది. ఆ ప్రళయకాలం అయిపోయిన తర్వాత ఎప్పుడు సృష్టి జరగాలని అప్పుడు ఆయన బొడ్లో నుంచి అదిగో పుష్పం వస్తుంది. దాంట్లో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయన ఎటు చూస్తుంటాడు, నాలుగు పక్కల చూసినప్పటికీ ఆయన నాలుగు తలకాయలు. అంతే, నిజంగా నాలుగు తలకాయలు ఉంటే పాపం చాలా కష్టం కాదు. అంటే ఆయన చూశాడు, ఇటు చూశాడు, అటు చూశాడు, అటు చూశాడు, నాలుగు పక్కలు తిప్పాడు తలకాయలు. అందుకని ఆయన నాలుగు తలకాయలు. ఏం చేయాలి నేను అనుకున్నాడు. కానీ ఆయనకి వినపడ్డది, సృష్టి చెయ్యి అనేటువంటి మాట వినపడ్డది. వినపడ్డం ఎట్ట చేయాలా అని అడిగితే చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అంతా నీరేగా. అందుకని తపస్సు చేశాడు. తపస్సు చేసేటప్పటికల్లా ఆయనకి అర్థమైపోయింది సృష్టి ఎట్లా చేయాలి. దాంతో ఆయన సృష్టి చేశాడు. అదేవిధంగా విష్ణుమూర్తి, ఆయన కూడా అంతే. పోషించాలి అని అంటే ఎట్లా ఎట్లా పోషించాలా ఈ ప్రపంచం మొత్తాన్ని, ఈ సృష్టి మొత్తాన్ని అనుకున్నాడు. ఆయన తపస్సు చేశాడు, తెలిసిపోయింది ఆయన సృష్టి పోషణ చేశాడు. ఇక ఈశ్వరుడు, ఆయన అసలే ధ్యానంలో ఉంటాడు ఎప్పుడు. ఆయన ధ్యానంలో ఉన్న తర్వాత ఆయన లయం చేయటం ఎట్లా అనేటువంటిది ఆయనకి తెలుసు. ఈ ప్రకారంగా ముగ్గురు కూడా తపస్సు చేసి ఈ సృష్టి స్థితి లయాలు అనేటువంటివి చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇలా చేయటానికి గురు పరమాత్మ యొక్క అనుగ్రహమే కారణము అని అంటారు. అంటే దీని ప్రకారమే పంచీకరణ శాస్త్రంలో, ఇది కొత్తగా చెబుతున్న మళ్ళీ పేరు, పంచీకరణ శాస్త్రం. పంచీకరణ శాస్త్రంలో సృష్టి స్థితి లయాల గురించి ఇలా చెప్పారు. ఏదో సరదాగా వినండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. అంటే శుద్ధ పరబ్రహ్మ, శుద్ధ పరబ్రహ్మ అంటే ఎవరు? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే పరమాత్మ. శుద్ధ పరబ్రహ్మ ఆయనలో సంక్షోభం కలిగింది. అంత కదలిక, సంక్షోభం కలిగింది. ఇది రజోగుణం. సంక్షోభం కలిగినటువంటి రజోగుణం. రజోగుణం అనేటప్పటికల్లా బ్రహ్మదేవుడు ఆయన సృష్టి చేస్తాడు. దానివల్ల శుద్ధ మాయ వ్యక్తమైంది. కాబట్టి ఆ మాయ ద్వారా బ్రహ్మదేవుడు సృష్టి చేయటం జరిగింది. మరి మాయ అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఈ మాయ అనేది స్థితి, అంటే స్థితిశీలం అంటారు దీన్ని, స్థితి కలిగినటువంటిది. అందుకని దీంట్లో సత్వగుణం వచ్చింది. సత్వగుణం వచ్చేటప్పటికీ పోషించడం తెలిసింది. ఆ తర్వాత అందులో తమో గుణం వచ్చింది. తమో గుణం వచ్చేటప్పటికల్లా అదిగో లయం ఎట్లా చేయాలనేటువంటి విషయం తెలిసిపోయింది. ఈ ప్రకారంగా ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మ ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మే గురు పరమాత్మ. మళ్ళా సుషుమ్నా నాడి ఉంది. షట్చక్రాల గురించి చెప్పేటప్పుడు చెప్తున్నా, మళ్ళా సుషుమ్నా నాడి ఉంది. ఆ నాడిలో ఆరు ముడులు ఉన్నాయి, ఆరు పద్మాలు ఉన్నాయి, ఆరు చక్రాలు ఉన్నాయి. ఆజ్ఞాచక్రం వరకు ఆరు చక్రాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇంకోటి ఉంది, సహస్రారం. అక్కడ ఉన్నది శ్రీ గురు పరమాత్మ. అది గురుదేవుడి యొక్క స్థానం. పరమాత్మ స్థానం కింద ఉంది ఆజ్ఞాచక్రం. ఇంకా ముందు విఘ్నేశ్వరుడు, శివుడు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి వీళ్ళందరూ ఉన్నారు ఈ చక్రాలకు అధిష్టాన దేవతలుగా. వీళ్ళందరికీ పైన శ్రీ గురుమూర్తి. ఇదంతా అర్థం కావాలంటే ఇది యోగ శాస్త్రం. అందుకని ఆ మాటలు అవన్నీ మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు. కాబట్టి ఈ ప్రకారంగా నిగ్రహానుగ్రహ సమర్థుడైనటువంటి వాడు, ఇచ్చామాత్రన త్రిమూర్తుల్ని సృష్టించగలిగినటువంటి వాడు, వారి ద్వారా సమస్తమైనటువంటి జగత్తును ఏర్పరచగలిగినటువంటి వాడు, ఇలా గురుదేవుని యొక్క, గురు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఈ రకమైనటువంటి సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. కనుక ఆయన అనుగ్రహం నిరుపమానం, అంటే పోల్చటానికి వీలు లేనటువంటిది, సర్వసమర్థం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి చివరి పాదం గురుసేవయా అని వచ్చింది. ఈ శ్లోకంలో చిట్టి చివరి ఏం చెప్తున్నామంటే గురుసేవయ అని. కాబట్టి గురుసేవ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. గురుసేవ వల్ల ఈ శక్తులన్నీ మనకు లభిస్తాయి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులన్నీ మనకు లభిస్తాయి కేవలం గురుసేవ వల్ల. కనుక సద్గురు సేవ అత్యంత ప్రభావశీలమైనటువంటిది అని స్పష్టం. కాబట్టి ఈ శ్లోకం ద్వారా గురువు సాక్షాత్ పరమాత్మ అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకి స్థిరపరుస్తున్నారు. మరి ఇక గురు ధ్యానం గురించి తర్వాత మనకి చెప్పబోతున్నారు. అంటే గురు ధ్యానం గురించి మనకి 2వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనకి చెప్పడం జరిగింది, గురు సేవను గురించి చెప్పడం జరిగింది. అయితే ఇదంతా చాలా కష్టసాధ్యమైనటువంటిది అయినప్పటికీ కూడా ఎంత మహత్తరమైనటువంటిదో మనకి తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుందాం.